സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓം.
12 അധ്യായം 13 ശ്ലോകം.
അദ്വേഷ്ടാ സർവഭൂതാനാം മൈത്രഃ കരുണ ഏവ ച നിർമമോ നിരഹങ്കാരഃ സമദുഃഖ സുഖഃ ക്ഷമീ.
സുഖഃ ക്ഷമീ. ലാസ്റ്റ് വീക്ക് ചെപ്പാനു കൃഷ്ണ പരമാത്മ 12 ശ്ലോകം വരക്കു 5 സോപാനാലതോ കൂടിനട്ടുവണ്ടി ഭക്തി ഗുരിഞ്ചി ചെപ്പാരു. ഭക്തി അനേട്ടുവണ്ടിദി ఒక్కటే, రకరకాలైన భక్తులు లేవు. ఆ యొక్క భక్తిలో కొన్ని మెట్లుంటాయి. ఏమిటి ఆ మెట్లు అంటే, మొదట 3 విధాలుగా చెప్తారు కృష్ణ పరమాత్మ. కర్మలక్షణ భక్తి అన్నారు. భక్తితో కూడినటువంటి నీ యొక్క పనులు కర్మలక్షణ భక్తి. ఉపాసన లక్షణ భక్తి రెండవది. భగవంతుణ్ణి ధ్యానించడము భక్తే. ఉపాసన అంటే ధ్యానం, ఉపాసన లక్షణ భక్తి. మూడవది జ్ఞానీ లక్షణ భక్తి, ఆర్ జ్ఞాన లక్షణ భక్తి. జ్ఞానం కూడా భక్తే అని 3 మెట్లుగా చెప్తారు. మొదట 3 మెట్లుగా చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదని దాన్ని 5 మెట్లుగా మారుస్తారు కృష్ణ పరమాత్మ. కర్మలక్షణ భక్తినే 2 విధాలుగా, ఉపాసన లక్షణ భక్తినే మళ్ళీ 2 విధాలుగా చేస్తే మొత్తం ఎన్నైనాయి? 5 అయినాయి. కర్మలక్షణ భక్తి 2 విధాలు, ఉపాసన లక్షణ భక్తి 2 విధాలు, జ్ఞాన లక్షణ భక్తి 1 విధం. మొత్తం 5. 3నే 5 మెట్లుగా మార్చారు. ఉదాహరణకి స్వామీజీ చెప్తుంటారు, కొంతమంది ఇళ్లల్లో 3 మెట్లు కడతారు. మొదట ఇంటికి మెట్లు 3 కడతారు. కొంచెం ఎత్తుగా ఉంటాయి, స్టీప్గా ఉంటాయి, ఎక్కలే ఇంకా చెప్పి ఆ 3 మెట్లని 5 మెట్లుగా మారుస్తారు. 5 మెట్లుగా మారిస్తే చిన్న చిన్న మెట్లు అవుతాయి, ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3 మెట్లని 5 మెట్లు చేశారు కృష్ణ పరమాత్మ. కర్మలక్షణ భక్తి, ఆ కర్మలక్షణ భక్తి 2 ఎందుకండి అంటే, సకామ కర్మలక్షణ భక్తి, నిష్కామ కర్మలక్షణ భక్తి. అవి 2, మొదటి మెట్టు 2 మెట్టు. అందుకని చేదికి నువ్వు ఉపాసన లక్షణ భక్తి. మళ్ళీ అందులో 2ా? అవును. ఏకరూప లక్షణ ఉపాసన లక్షణ భక్తి, విశ్వరూప ఉపాసన లక్షణ భక్తి. ఎందుకండి ఇన్ని మెట్లు అన్నారు? ఒకేసారి ఎక్కలేం కదా పైకి, అందుకని చిన్న చిన్నగా కర్మయోగం చేసి, నిష్కామంగా చేసి, ఏకరూప ఉపాసన చేసి, విశ్వరూపాన్ని ఉపాసన చేస్తే తర్వాత ఈ హాల్లో అడుగు పెడతావు. ఎప్పుడు చేశానండి నేను అన్నాడు. ఏ జన్మలో చేశావు? ఎప్పుడో చేసి ఉంటేనే ఇక్కడికి వస్తావు. వచ్చి కూర్చొని 18 సంవత్సరాలుగా వింటున్నావు. ఒక రోజా? 2 రోజులా? 18 సంవత్సరాలు ఇక్కడే కూర్చుంటున్నా నేను. 18 సంవత్సరాలు ఇదే చోటు, అదే చోటులో మీరు కూర్చుంటున్నారు. అంటే కర్మలక్షణ భక్తి, ఉపాసన లక్షణ భక్తి 4 మెట్లు దాటి కొంచెం, అంటే అవి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా, అయినా జ్ఞాన లక్షణ భక్తికి భగవంతుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందడం కోసం వేదాంత శ్రవణం చేస్తున్నావు. సరే, జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? అసలు ఏమిటో, 5 మెట్లు చెప్పారు, 3 నుంచి 5 చేశారు, 5 మెట్లు అంతా వచ్చిన తర్వాత జ్ఞానం అన్నారు, ఆ జ్ఞానంలో ఏదో శ్రవణం అన్నారు, మళ్ళీ అసలు ఈ 18 సంవత్సరాలు చెప్పానంటున్నారు. ఇట్లా ఇంతకుముందు ఎవరైనా చెప్పున్నారా? అసలు చెప్పుంటే వాళ్ళకి అసలు జ్ఞానం వచ్చి ఉంటుందా? వస్తే వచ్చిన వాళ్ళు ఎట్లా ఉంటారు అని సందేహం వస్తుందా రాదా? ఏ కోర్స్ అయినా 5 ఏళ్ళు చదువుతారండి. డాక్టర్ కోర్స్ అయితే 5 సంవత్సరాలు, మహాకోర్స్ అయితే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చదువుతారు. ఇదేమిటంటే ఏకంగా 18 సంవత్సరాలు అన్నారు, ఇంకా పూర్తి కాలేదు. ఉపనిషత్తు బ్రహ్మసూత్రాలు చెప్పలేదు, ఇంకా ఇప్పటికే 18 సంవత్సరాలు అయిపోయింది. ఏమిటి ప్రయోజనం దీనివలన అంటే మోక్షం. నేను బ్రహ్మస్వరూపాన్ని, దుఃఖాన్ లేనటువంటి ఆనంద స్వరూపాన్ని నేను, దిగులు చింత బాధ అనేటటువంటి మత్సుకైనా లేనటువంటి ఆత్మతత్వాన్ని నేను, ఈ మరణం వ్యాధి ముసలితనం శరీరానికి ఉన్నాయి కానీ నాకు లేవు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటిది ఈ జ్ఞానయోగం. మనస్సుని ఒక తేలిక పరిచేటటువంటి మార్గం అటువంటి ఆత్మతత్వం, పరిపూర్ణత్వాన్ని ఇచ్చేటటువంటిది, ఇంకా మనిషికి పరమ తృప్తినిచ్చేటటువంటిది అటువంటి జ్ఞానం పొందితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలని ఉన్నది అర్జునుడికి. అబ్బా వినటానికే బాగుందండి, చెప్పండి ఆయన ఎట్లుంటాడో. 2వ అధ్యాయం అడిగాడు కదా, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీఖ్యం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అసలు ఆయన నడుస్తాడా? నడిస్తే ముందుకు నడుస్తాడా, వెనక్కి నడుస్తాడా? ఆయన ఎలా కూర్చుంటాడు? కూర్చునేటప్పుడు కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడా, లేకపోతే మామూలుగా కూర్చుంటాడా, స్టైల్గా కూర్చుంటాడా? అర్జునుడి ప్రశ్నలు. ఆయన మాట్లాడతాడా? మాట్లాడితే ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఎంత వాల్యూమ్లో మాట్లాడతాడు, ఏ భాషలో మాట్లాడతాడు, అవన్నీ కాస్త చెప్తావా అన్నాడు. అర్జునుడి ప్రశ్న ఏమన్నా కానీ కృష్ణ పరమాత్మ చెప్పాల్సింది చెప్పాడు. దుఃఖేష్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ అన్నారు. పాపం ప్రశ్న అడిగేటప్పుడు శిష్యుడికి సరిగా తెలియకపోయినా కూడా ఎలా మాట్లాడతాడు, ఏమిటి, నోటితో మాట్లాడతాడు, కూర్చుంటాడు, ఎట్లా కూర్చుంటాడు, అందరు కూర్చున్నట్లే కూర్చుంటాడు, ఎలా నడుస్తా అంటే 2 కాళ్లతో నడుస్తాడు. ఇవేమిటి ప్రశ్నలు అంటే, అలా అడిగినప్పటికీ కూడా ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, ఆయన మానసిక ప్రవర్తన, ఒక్కొక్క అనుభవానికి ఆయన ఎట్లా స్పందిస్తాడు అని అర్థం అక్కడ. అంతేగాని ఆయన కూర్చుంటాడా, తింటాడా, నిద్రపోతాడా అని కాదు అర్థం. ఆ ప్రశ్నలన్నింటిలో, అర్జునుడు అడిగిన ప్రశ్నలన్నింటిలో కూడా ఒక నిగూఢమైనటువంటి అర్థం ఉంది అందులో. తనకు ఎదురయ్యేటటువంటి సుఖదుఖాలని, అనుభవాలకి ఏ విధంగా ప్రతిస్పందిస్తాడు అని అర్థం అక్కడ. ఆ విషయాలు అనుభవానికి వచ్చినప్పుడు సుఖదుఖాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తూ మాట్లాడతాడు, ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ప్రవర్తిస్తాడు అంటే చెప్పుకుంటూ వచ్చారు చివరి దాకా కృష్ణ పరమాత్మ 52వ శ్లోకం నుంచి 2వ అధ్యాయంలో. ఇక్కడ మనకు అంత పెద్దగా వద్దులే అని చెప్పి షార్ట్గా చెప్తున్నారు 13 నుంచి 19వ శ్లోకం వరకు. ఏకధాటిగా పరభక్త లక్షణాని అని చెప్తున్నారు. ఈ పరాకాష్ఠ అయినటువంటి జ్ఞానీ లక్షణాభక్తిని తెలుసుకున్నటువంటి, జ్ఞానాన్ని పొందినటువంటి ఆ ఆత్మజ్ఞాని ఇలా ఉంటాడు అర్జున అన్నాడు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేస్తుంటారు కదా, ఈ ఒక పేస్ట్ వాడితే మీ పళ్ళు ఇలా ఉంటాయి అని చెప్పి అక్కడ చూపిస్తారు మనకు. వాళ్ళు వాడతారో లేదో అడ్వర్టైజ్మెంట్ మాత్రం చూపిస్తారు. ఈ సోపు వాడితే నిగనిగనిగ మెడిసిపోతుంది శరీరం అని చెప్పి చూపిస్తారు. మోడల్ అనమాట అదంతా. ఆ మోడల్స్ కనుక చూపించారండి మనకు, అప్పుడు మనం కొంటాం ఆ ప్రోడక్ట్ని, అవునా? లేకపోతే ఎట్లా అమ్ముడుపోతాయండి వాళ్ళకి? టీవీ అంతా అదే కదా. టీవీ ఆన్ చేస్తే ఏమిటండి వచ్చేది? అన్ని అడ్వర్టైజ్మెంట్లే, ప్రతిదీ అడ్వర్టైజ్మెంట్. అది వాడిన వాళ్ళు ఆ నూనె వాడితే లేదు, తల మీద జుట్టు లేదనుకోండి, బట్ట తల ఉంది, ఆయిల్తో కనపడతాడు బట్టతలతో. తర్వాత కాస్త రాసేసుకుంటాడు, అప్పుడు జుట్టు వచ్చేస్తుంది. నెక్స్ట్ స్క్రీన్లో చూపిస్తాడు అనమాట జుట్టు ఎలా వచ్చేసింది. చూసా? ఓకే, పరిగెత్తు షాప్కి కొనుక్కురా అన్నాడు. ఫెయిర్ అండ్ లవ్లీ అన్నారు. అదే ముఖం కొంచెం బ్లాక్గా చూపిస్తారు ఫస్ట్. అది అప్లై చేసుకున్న తర్వాత వాహ తెల్లగా కనపడుతుంది. అప్పుడే కోపోయి కొనుక్కురా అంటాం. చూసారా? ప్రతి వస్తువు అంతే కదా. అదేవిధంగా కృష్ణ పరమాత్మకి బాగా తెలుసు. ఇప్పుడు లేకపోతే క్లాసుకి ఎవరు వస్తారు? మీరు కూడా క్లాసుకు వస్తే చదివితే ఇట్లా ఉంటారు అని చెప్తున్నారు. ఎట్లా ఉంటారు? ఇట్లా 13వ శ్లోకం నుంచి చెప్తున్నారు. కనుక పరభక్త లక్షణాని యాని పరభక్త లక్షణాని తాని ముముక్షోహో సాధనాని భవంతి. ఏ పరభక్తుడి యొక్క లక్షణాలైతే మనం తెలుసుకుంటామో అవి తెలుసుకొని మనం కూడా ఆచరణలోకి తెచ్చుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం, మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదా, ఇష్టపడతాం కదా అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ మనకు అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఆయన ఇలా ఉంటాడు, అద్వేష్ట సర్వభూతానాం. మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఏ యొక్క జీవరాశిని ద్వేషించడు. అహో, జ్ఞాని ఎవరిని ద్వేషించడా? అయితే అప్పుడు నేను కూడా ద్వేషించను అని మనం కూడా మొదలు పెడతాం, అవునా? ద్వేషించకుండా ఉండడం మంచిదా లేదా? ఇప్పుడు జ్ఞాని ఎవరిని ద్వేషించడు అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. మనం వింటున్నాం ఆయనకి స్పాంటేనియస్గా ద్వేషించడండి, మనమేమో డెలివరేట్గా కొంచెం కొంచెం. ఆహా, నిన్న భగవద్గీత క్లాస్లో విన్నాను, స్వామిని చెప్పారు 12వ అధ్యాయంలో ఎవరిని ద్వేషించకూడదన్నారు. నేను కూడా ఈరోజు నుంచి ఎవరిని ద్వేషించను. అట్లా ఒక్కొక్కటి మనం వింటూ మనం కూడా ప్రాక్టీస్ చెయ్యాలి, ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేసి తీరతాం. చేయకుండా ఉండం. ఆయిల్ కొనుక్కున్నాడే, జుట్టు పెరిగిందో లేదో ఆయిల్ కొన్నాడా లేదా? అదేవిధంగా ద్వేషించకుండా ఉంటామో లేదో ప్రయత్నం చేస్తామో లేదా? అలా అక్కడ జుట్టు పెరుగుతుందో పెరగదో కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా మార్పు వస్తుంది మనిషిలో. ఒక్కొక్కటి విందాం. ఇప్పుడు ఇంతవరకు మొదటి మొదలుపెట్టాను, అద్వేష్ట సర్వభూతనా అన్నది చెప్తున్నాను. ఎవరిని ద్వేషించకూడదు. ప్రతి మనిషి కూడా గౌరవానికి అర్హుడే కానీ ద్వేషించడానికి అర్హుడు కాదు. మనం మనల్ని జస్టిఫై చేసుకోకూడదు, ఆ మనిషి తప్పు చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పి. పొరపాటు జరుగుంటుంది, ప్రతి మనిషి కూడా ఏదో ఒక పొరపాటు చేయడం సహజం, తెలిసి కానీ తెలియక కానీ చేస్తాడు. నువ్వు ద్వేషించినంత మాత్రాన ఆ వ్యక్తి మారతాడా? ఆ మనిషిని ద్వేషించడం అంటే మాటల ద్వారా నిందించడం, కాయికంగా వాక్ రూపంలో ద్వేషించడం, అంటే కాయికంగా వాళ్ళని కొట్టడం, ఇట్లా చేయడం ద్వేషం వలన నిందిస్తుంటారు కదా. మానసికంగా కూడా నిందించడం చేయకూడదు. వాళ్ళ పనులు నిందిస్తాం కానీ మనిషిని నిందించక్కర్లేదు, మనిషి మీద ద్వేషం పెట్టుకోవక్కర్లేదు. అటువంటి తప్పు చేసిన వ్యక్తిని మనం దూరంగా ఉంచవచ్చు, అంతేగాని వ్యక్తిని ద్వేషించాల్సిన పని లేదు. వీలైతే ఆ వ్యక్తిని దూరంగా ఉంచవచ్చు. లేదు ఇటు వీడన్ని తప్పులు పనులు చేస్తుంటాడు, మనకన్ని సమస్యలు వస్తాయని చెప్పి కొంచెం దూరంగా వైదొలగచ్చు. కానీ వ్యక్తిని ద్వేషించే అవసరం పని లేదు, వ్యక్తిని నిందించాల్సిన పని లేదు. చేసిన పని తప్పే, మనకు ద్వేషం రావడానికి ఒక కారణం ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా వ్యక్తిని మనం ద్వేషించకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సింది. అందుకని జ్ఞాని ఎవరిని కూడా ద్వేషించడు. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో 16-17 శ్లోకాలు చెప్పాడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞాసునర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నాకు జ్ఞాని ప్రియుడని చెప్పాడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచమం అప్రియ అన్నాడు. నాకు జ్ఞాని చాలా ప్రియుడన్నాడు. నేను జ్ఞానికి ప్రియుణ్ణి, జ్ఞాని నాకు ప్రియుడన్నాడు. కనుక ఆ ప్రియమైనటువంటి, నాకు ప్రియమైనటువంటి ఆ జ్ఞాని ఈ విధంగా ఉంటాడు, ఎవరిని ద్వేషించడు. అంటే జ్ఞానే నేను, నేనే జ్ఞాని అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ 2 శ్లోకాలనే ఇక్కడ 13 నుంచి 19 దాకా చెప్పు. జ్ఞాని నాకు ఎందుకు ప్రియుడో తెలుసా? అక్కడ ప్రియుడు ప్రియుడని చెప్పేశాడు అంతే. ఎందుకు ప్రియుడయ్యా అంటే ఇందుకు 13 నుంచి 19 దాకా వివరిస్తున్నారు కృష్ణ పరమాత్మ. ద్వేషాన్ని సమర్థించవద్దు అని అర్థం. ఇప్పుడంటే కొంతమంది ఎందుకు సమర్థించకూడదంటారు. 2 రకాలుగా చెప్పుకుంటే, మనమేదో పర్ఫెక్ట్గా ఉన్నట్టు, వాడిని ద్వేషిస్తున్నావు తప్పు చేశాడని. అంటే నువ్వెప్పుడు తప్పే చేయలేదా? కనుక ఎర్రర్ ఈజ్ హ్యూమన్ అని మనుషుల్ని మార్చడం కోసం ప్రయత్నం చేయి. వాళ్ళ కోసం ప్రార్థన చేయొచ్చు, వాళ్ళ చెడు ప్రవర్తనలో మార్పు రావాలి, వాళ్ళు మంచివాళ్ళు కావాలని ప్రార్థన చేయి. వాళ్ళని ద్వేషించవాళ్ళ నష్టపోయేది నువ్వే. ద్వేషం అనేది లోపల భగభగ భగం ఉంటుంటుంది, యాసిడ్ లాంటిది అది. దుర్యోధనుడు ద్వేషంతోనే కదా రగిలిపోవడం అంటారు, చూసారా? ద్వేషము రగిలిపోవడం ఏమిటండి, ఎట్లా కనెక్షన్ అంటే? ద్వేషం వచ్చినప్పుడు ఏమవుతుందంటే లాట్ ఆఫ్ యాసిడ్స్ సీక్రెట్ అవుతాయి. ఒక వ్యక్తి మీద మనం ద్వేషం పెట్టుకున్నామంటే, కోపం కానీ కోపం వలన ద్వేషం పెట్టుకుంటే, లోపల ఆల్ నెగిటివ్ థాట్స్, ఇమోషన్స్ ఇవన్నిటి వలన యాసిడ్ సెక్రెట్ అయిపోయి అల్సర్ వస్తుంది. మన శరీరానికే హాని, మన మనస్సు అనారోగ్యం పాలవుతుంది మొదట. ఇది వరల్డ్లీ ప్రాపంచికంగా చూస్తే ఈ విధంగా ఆలోచించవచ్చు. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అసలు ఎవరు ఎవరిని ద్వేషించేవాడు? అంత ఆత్మయ అయినప్పుడు నామరూపాలన్నీ మిథ్య అయితే ప్రమాత ఆత్మే, ప్రమాణము ఆత్మే, ప్రమేయము ఆత్మే, ద్వేషించేవాడు ఆత్మే, ద్వేషింపబడేవాడు ఆత్మే. ఆత్మ నేనే కదా, నన్ను నేను ఎట్లా ద్వేషించుకుంటాను? నా పన్ను నా నాలుకని కొరుకుతున్నదండి, అందుకని తీసేశారా? తీయలేదే. ఏం చేశారు? నాలుకకి మందేశారు, కాస్త పంచదార నోట్లు వేసుకుంటారు. మన ఇంట్లో పిల్లలు కూడా ఏదైనా తప్పు చేసినప్పుడు పిల్లల్ని దండిస్తాం, అంతేగాని ద్వేషించం కదా. తల్లి ద్వేషిస్తుందా పిల్లల్ని? ఏం తప్పు చేశాడుగా, ఎందుకు ద్వేషించదు? అటువంటి ప్రేమ ఉండాలి మనిషికి. ఎవరిని ద్వేషించకూడదనే భావన రావడమే, అంత ఆత్మస్వరూపమే. కనుక నేను ద్వేషించానంటే నన్ను నేను ద్వేషించుకున్నట్టే. కనుక ద్వైత భావం ఉన్నంతసేపే ద్వేషం వస్తుంది, ద్వైత భావం లేనప్పుడు ద్వేషం రాదు. ఇది జ్ఞానపరంగా చూస్తే, జ్ఞానపరంగా జ్ఞానికి అంత ఆత్మే కనుక దేన్ని ద్వేషించలేడు ఆయన. సరే జ్ఞానం వచ్చే వరకు ఎట్లా ఉండాలండి పోనీ? జ్ఞానం వచ్చే వరకు మాకు కష్టం కదా, అప్పటి వరకు ద్వేషం వస్తున్నదే అన్నారు. దానికి ఏం చెప్తారంటే, రిలీజియస్ పరంగా అందరూ పరమాత్ముడి సంతానం ఈ సృష్టిలో, అందరూ భగవంతుడి పిల్లలే కదా, అంత భగవంత సృష్టి కదా. కనుక ఒకవేళ మనకు ద్వేషం వచ్చేటట్లు ఎవరైనా కారణం అయితే అటువంటి పనులు జరుగుతూ ఉంటే దానివల్ల నేనేదో నేర్చుకోవాల్సిన ఉన్నది అని చెప్పి నువ్వు నేర్చుకో, అంతేకాని ఆ వ్యక్తిని ద్వేషించవాలి. ఇది రిలీజియస్ పరంగా చూస్తే, మన జ్ఞానం వచ్చే వరకు ఆ జ్ఞానిలాగా నేను ఉండాలంటే అయ్యే పనేనా, ఈ లోపల నాకు ఇంకేదైనా మార్గం చెప్పండి అంటే అంతా భగవంతుడి సంతానం ఈ సృష్టిలో. ఈ సృష్టిలో ఎప్పుడూ చీకటి వెలుగు ఉంటూ ఉంటాయి, ఒడుదుడుకులు ఉంటూ ఉంటాయి, ద్వంద్వం ఉంటూ ఉంటుంది. మనిషి ఒక ఉదాహరణ చెప్తారు, దీపం వెలుగుతూ ఉంటుంది, అంతటా ప్రకాశింపజేస్తూ ఉంటుంది అది, కానీ అది ఉన్న చోట కింద ఎట్లా ఉంటుంది, చీకటిగా ఉంటుంది. ఏ అక్కడ మాత్రం ప్రకాశింపజేసుకోలేదు, అంత ప్రకాశింపజేస్తున్నది కానీ అక్కడ మాత్రం చీకటి ఉంటుంది. వ్యక్తి కూడా అంతే, అందరినీ ద్వేషిస్తూ ఉంటాడు కానీ ఒక వేలు చూపి ద్వేషించేటప్పుడు వేలు చూపిస్తాం కదా, వాడు ఇట్లా చేశాడంట, ఎన్ని వేలు నీ వైపు చూపిస్తున్నాయి, మూడు వేళ్ళు. నువ్వు ఒక్కటి చూపిస్తా వాడికి, వాడి దగ్గర ఒక్క తప్పు ఉంటే నీ దగ్గర మూడు తప్పులు ఉంటాయి. కనుక మనలో ఉన్న దోషాలని మనం కూడా చూసుకోవాలి. మనలో ఉన్న దోషాలు మనకు తెలియవు, చాలా ఉంటాయి, ఒకటేమిటి రెండేమిటి. మనల్ని ఎవరైనా ద్వేషిస్తే మనం ఇష్టపడతామా, తప్పు చేస్తే మాత్రం ఏమిటి అంత ద్వేషించాలా ఏమిటి, ఏదో పొరపాటు చేశాం కదా అంటే ద్వేషం అనేదండి అంత తేలిగ్గా పోదు మనుషుల్లో. అది వద్దన్నా కూడా, ద్వేషం వద్దు రావద్దన్నా కూడా వస్తుంది, బుసలు కొడుతూ వస్తుంది అనమాట. మనసుకు అలవాటు పడిపోయి ఎట్లా జన్మజన్మల వాసన అనమాట. దాంట్లో నుంచి బయటపడాలంటే భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. చిన్నగా జ్ఞానం వచ్చిన తర్వాత, అంత మిథ్యాత్వం చేసిన తర్వాత ఎవరిని ఎవరు ద్వేషిస్తారు, ఎట్లా ద్వేషిస్తాను, అసలు నేనే కదా అన్ని రూపాలలో ఉన్నాను అని జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞాని ఎవరిని ద్వేషించడు. ఇట్లా అనేక కథలు చెప్తారు మనకు, సదాశివ బ్రహ్మేంద్ర కథలు, అనేక మహాత్ములు ఎలా వాళ్ళు ఎవరైనా నిందించినా కూడా వాళ్ళు ద్వేషించకుండా ఎలా ప్రేమించారు వాళ్ళని మన కథలు చెప్తారు. కనుక ద్వేషం అనేది మనిషికి అనారోగ్యకరం, ద్వేషం ఉండడం వలన పతనం అవుతాడు, అది శరీరానికి మంచిది కాదు మనస్సుకు మంచిది కాదు. భగవంతుడు కూడా ద్వేషించే వ్యక్తిని ప్రేమించడు. కనుక నేను భగవంతుడికి ప్రీతి పాత్రం కావాలి అంటే నేను ద్వేషం వదలాలి, దేనిని ద్వేషించద్దు. ఒకవేళ ద్వేషానికి అర్హులైనప్పటికీ కూడా వాడు నేను ద్వేషించకూడదు, ఆ వ్యక్తిని ద్వేషించకూడదు, ఆ పనిని ద్వేషించవచ్చు. కనుక ఆ వ్యక్తిని మారడం కోసం మనం ప్రార్థన చేయాలి, ద్వేషించడానికి బదులుగా ప్రార్థన చేయాలి. ఇవన్నీ కొంతకాలం పనిచేయగా నీకు వేదాంతానికి వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చినప్పుడు అస్సలు పోతుందని, ద్వేషం అనేదే పోతుంది. అప్పటిదాకా పళ్ళు గట్టిగా బిగించి సహించాలి ద్వేషించకుండా. అందుకని అష్టాంగ యోగ సాధన వలన అది మనకు అలవడుతుంది. కనుక ఇప్పుడు చివరికి బాటం లైన్ ఏమిటి, ఏ విధంగా చూసినా కూడా ద్వేషం అనేది, పరులను ద్వేషించడం అనేది మంచిది కాదు. సర్వభూతానం అన్నారు, మనుషుల్నే కాదు దేన్ని కూడా ఛీ అనకూడదు. ఒక వస్తువుని కానీ ఒక పుష్పం కానీ పండ్లు కానీ ఒక పదార్థం కానీ ఛీ అని అనకూడదు, ఎందుకంటే అది భగవత్ స్వరూపం. భగవత్ సృష్టిలో భయంకరమైన మృగాలు ఉంటాయి, భయంకరమైన జంతువులు ఉంటాయి, భయంకరమైన పక్షులు ఉన్నాయి, భయంకరమైన మనుషులు ఉన్నారు. ఇది కూడా భగవంతుడి సృష్టిలో ఒక భాగం, కనుక ద్వేషించకూడదు. ఇలా మనసుకి చెప్పుకోవాలండి, ఎందుకంటే ద్వేషించే వ్యక్తి జ్ఞానానికి అర్హుడు కాడు. కనుక నేను ద్వేషించకుండా ఉండి 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 శాస్త్రం వింటే కొంతకాలానికి అసలు ద్వేషం అనేదే లేకుండా పోతుంది. అబ్బా చాలా కష్టం అండి, తేలికని ఎవరు చెప్పారు? కష్టమే కానీ అనుసరించదగినది. ఇంతటితో మొదటిది అయిపోయింది. తర్వాత మైత్రః, మైత్రః అంటే అందరికీ మిత్రుడే, అందరినీ తాను మిత్రుడిగా చూస్తాడు, అందరినీ మిత్రుడిగా చూస్తాడు. ఆయన్ని మిత్రుడిగా చూస్తారో చూడరో ఆయన పట్టించుకోడు. అందరి అందరినీ అందరూ ఆయనకి మిత్రులతో సమానం. మిత్రుడంటే ఎవరు అని భర్తృహరి చెప్తుంటారు. పాపాత్ నివారయతి, మనల్ని పాప పన్ను చేయకుండా నివారించేవాడే మిత్రుడు. అందుకని జ్ఞాని మనకు మిత్రుడు కావాలి. జ్ఞాని గురువును కూడా త్వమేవ మాత పితాత్వమేవ త్వమేవ బంధు సఖాత్వమేవ. సఖ అంటే ఎవరు? స్నేహితుడు, మిత్రుడు. మిత్రుడు ఎలాగైతే మనల్ని తప్పులు చేయకుండా కాపాడుతాడు, పాపాత్ నివారయతి. నిజమైన స్నేహితుడు ఎవరంటే భర్తృహరి చెప్తారు, మన నిజమైన స్నేహితుడు మనం పాపాపాలను చేయకుండా నివారిస్తాడు. కనుక జ్ఞాని అందరి క్షేమాన్ని కోరతాడు అని అర్థం. యోజయతే హితాయ, మనల్ని మంచి పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తాడు నిజమైన స్నేహితుడు. యోజయతే హితాయ, మనకు క్షేమాన్ని కలిగించే పనులు చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తాడు నిజమైన స్నేహితుడు. గుహ్యం నిగూహతి, మనమేనా రహస్యాలు చెప్తే నమ్మి మనం మంచి రహస్యాలన్నీ చెప్తాం, మన యొక్క పర్సనల్ విషయాలన్నీ చెప్తే ఆహా చెప్పాడు కదని చెప్పి అందరికీ టామ్ టామ్ చేయడు నిజమైన స్నేహితుడైతే. ఏం చేస్తాడు నిజమైన స్నేహితుడు? మనసులో దాచిపెట్టుకుంటాడు, బయటికి ఎవరికి చెప్పకుండా. గుహ్యం నిగూహతి, పైగా పాపం ఆ స్నేహితుడు అంటే ఎవరితో చెప్పవాకంటాడు. వీడేం చేస్తాడంటే నిజమైన స్నేహితుడైతే చెప్పడు. నిజమైన స్నేహితుడైతే ఎవరికి చెప్పడు, నిజమైన స్నేహితుడు కాకపోతే ఏం చేస్తాడు? అన్ని చెప్పి మళ్ళీ ఎవరికి చెప్పవాకంటాడు. వాడు ఎవరికి చెప్పవాకురా అని చెప్పాడు నీకు, నువ్వు అందరికి చెప్పి మళ్ళీ చెప్పవాకురా అంటావేమిటి? కొంతమందికి నాలుక దురద అంటుంటారు, చూసారా? నోట్లో మాట దాగదు అంటుంటారు. ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు అనేది వివేకం ఉండాలి మనిషికి. వాడు నిన్ను నమ్మి కదా చెప్పాడు రహస్యం, అన్ని చెప్పకూడదని. ఏదో ఒక్కొక్కళ్ళకి కొన్ని చెప్పుకోవాలనిపిస్తుంది మనసులోవి, ఒక మనలో మనసులో ఉన్న మాట్లాడిన చెప్పుకుంటే కొంచెం తేలికగా ఉంటుందని చెప్పుకుంటాం, నమ్మి చెప్తాం. ఆ నిజమైన స్నేహితుడు అవన్నీ కూడా రహస్యంగానే ఉంచాలి, మన అనుమతి లేకుండా ఎవరికి చెప్పకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికి చెప్పమంటేనే వాడు చెప్తాడు మనకు, మన గురించి తెలిసిన తర్వాతనే చెప్తాడు. మన గురించి తెలిసిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది. ట్రస్ట్ వర్ది పర్సన్ అంటారు, చూసారా? నమ్మకమైన మనిషి దొరకడం చాలా కష్టం ప్రపంచంలో. మనం నమ్మదగిన వ్యక్తి కావాలి, అవతల వాళ్ళు నమ్మదగేటట్లుగా మనం ఉండాలి. ఈ రెండు జరిగే పనులు కావదండి స్వామిని గారు అంటారు. చాలా చాలా కష్టం, ఎలా నమ్మేది మనిషిని? అసలు నిజమైన స్నేహితుడు అయితే అలా ఉంటాడట. గుహ్యం నిగూహతి, గుణాన్ ప్రకటీకరోతి, మన యొక్క మంచి గుణాలని ప్రకటన చేస్తాడు. మామూలుగా చెడు గుణాలైతే టామ్ 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 అని అందరికీ చెప్తారు, అవి చెప్పకుండా మంచి గుణాలనే చెప్తాడట. నా ఫ్రెండ్ అంత గొప్పవాడు ఇంత గొప్పవాడు అని చెప్తాడు, వాడు నిజమైన ఫ్రెండ్ అంటే. మనం ఇంగ్లీష్లో చెప్తాం, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాడు. తర్వాత లైన్లో ఆయన అంటారు, ఆపద్గదంచ న జహాతి, నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను వదిలిపెట్టాడు నిజమైన ఫ్రెండ్ అయితే. కానీ మామూలు ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు, డబ్బులు ఉన్నంతకాలం ఉంటారు, డబ్బులు పోగానే పోతారు. వాళ్ళు ఫ్రెండ్సా, నిజమైన ఫ్రెండ్ అయితే నేను ఆపదలో ఉన్నప్పుడు కూడా నా జహాతి, అంతేకాదు దదాతి కాలే, నాకు అవసరమైనప్పుడు ఏదన్నా కావాలంటే ఆ టైంకి కరెక్ట్గా వచ్చి సహాయం చేస్తాడు. దదాతి కాలే, ఎప్పుడు నాకు ఏది కావాలో ఆ టైంకి ఆపదలో ఉన్నప్పుడు అది ఇవ్వటానికి సంసిద్ధంగా ఉంటాడు. సన్మిత్ర లక్షణం ప్రవదంతి సంతః, సంతః ప్రవదంతి, మహానుభావులు చెప్తారు ఇవే సన్మిత్ర లక్షణం, మంచి మిత్రుడి యొక్క లక్షణాలు అని. పాపాన్ నివారయతి యోజయతే హితాయ, గుహ్యం నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి, ఆపద్గతంచ దదాతి కాలే సన్మిత్ర లక్షణం ప్రవదంతి సంతః. రోజు పారాయణం చేసుకోవాలి కొన్ని సుభాషితాలు. సరే, మైత్రః అనేటువంటిది ఇది అర్థం, మిత్రుడు. సుహృదం సర్వభూతానాం అంటారు కృష్ణ పరమాత్మ, నేను అందరికీ మిత్రుడు లాంటి, అందరూ నాకు మిత్రులు అంటాడు ఆయన. సర్వభూతానాం 5వ అధ్యాయంలో చెప్తారు. సుహృదం, సుహృత్ అంటే మన శ్రేయోభిలాషి అని పేరు, మన శ్రేయస్సును కోరే వాళ్లతోనే ఉండాలి మనం ఎప్పుడూ కూడా. ఎవరండి మన శ్రేయస్సు కోరేవాళ్ళు? అట్లంటావా, భగవంతుడే నీ శ్రేయస్సు కోరేవాడు, అందుకని భగవంతుడిని నమ్ముకో బెస్ట్. లోకల్ పీపుల్ని నమ్ముకుంటే ఎప్పుడు మోసం చేస్తారో తెలియదు. మోసం చేయకపోయినా కూడా వాళ్ళకంటూ ఒక పరిమితి ఉంటుంది. అసలు విషయం చూడండి, భగవంతుణ్ణే మన మిత్రుడిగా తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మన అన్నయ్య అయినా తమ్ముడైనా నాన్న అయినా ఇంకొక వ్యక్తి అయినా కూడా భర్త అయినా కూడా పాపం వాళ్ళకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మనిషి పరిపూర్ణ జ్ఞాని కాదు కదా, కనుక కొంతకాలం అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క మైత్రి అనేటువంటిది సడలిపోతుంది. చూస్తున్నాం కదా ప్రపంచంలో, ఇటువైపు కానీ అటువైపు కానీ సడలుతుంది. మైత్రి అనేటువంటిది పటిష్టంగా ఉండడం అనేది చాలా కష్టం. అందుకని భగవంతుడే మనకు మిత్రుడు, బెటర్, సేఫ్ సైడ్. లేదంటావా ఎవరన్నా ఉంటే నమ్ము, అట్లని చెప్పి మళ్ళీ స్నేహం లేకుండా ఉండకూడదు. మిత్రుడిగా ఉండొచ్చు, జ్ఞాని మాత్రమే అలా ఉండగలడు. మైత్రః. తర్వాత కరుణ, కరుణామయుడు, చాలా కరుణ ఉంటుంది ఆయనకి, దయ. దయ అంటే కరుణ, కరుణ అంటే దయ, కృపా అంటారు. దుఃఖిషే దుఃఖితేషు దయా, దుఃఖించేవారి యందు. సర్వభూతానాం అభయప్రద, భయపడద్దు భయపడద్దు అని చెప్పి ఆయన చాలా ధైర్యాన్ని ఇస్తాడు జ్ఞాని. కరుణ, సింపతి, ఎంపతి అంటుంటారు చూసారా, అవతలి వాళ్ళని వాళ్ళ మీద సానుభూతి చూపించడం. మొదట సానుభూతి చూపించిన తర్వాత దాన్ని సింపతి అంటారు. ఎంపతి అంటే వాళ్ళు కష్టపడుతున్నప్పుడు, వాళ్ళ బాధలు, వాళ్ళు మానసికంగా ఉన్నప్పుడు వాళ్ళ స్థానంలో మనం ఉంటే ఎలా అనే ఆ స్థానానికి వెళతాడు, భావించి అప్పుడు వాళ్ళకి కరుణ చూపించగలుగుతాడు. లేకపోతే దీన్ని కన్సర్న్ అంటారు. కన్సర్న్ అంటే వారి సమస్యలు నేను ఉంటే నేను ఎలా ఉంటాను అది తెలుసుకొని తాను వాళ్ళకి సహాయం చేస్తాడు, అది కరుణ అంటే. లేకపోతే ఎవరికి తెలియదు అసలు, అసలు దయా కరుణ అనేది ఉండవు మనిషికి అసలు. ఎందుకనంటే అవతలి వాళ్ళ బాధ, వారి మానసిక బాధ మనిషి అర్థం చేసుకోలేడు. సూక్ష్మమైన మనస్సున్న వాడికే అది తెలుస్తుంది, కానీ అందరూ తెలుసుకోలేరు. ఎంతసేపటికి తన మీద అందరూ కరుణ చూపించాలి, తన మీద అందరూ దయ చూపించాలనుకుంటాడు, కానీ తాను దయ చూపించాలి, కరుణ చూపించాలి అనుకు, ఆ పోతే పోయినాడులే, పడితే పడిందిలే అని చెప్పి అంటారే, కానీ అయ్యో పాపం అనే భావన రావడం అంటే చాలా సున్నితమైన హృదయం కావాలి. నేను నాది అనేటువంటి భావన నుంచి బయటకు వచ్చినప్పుడే ఇదంతా భగవంతుడిది, ఈ భగవంతుడి సృష్టిలో ఏది ఎక్కడ జరిగినా కూడా ఆ భగవంతుడికి మనం సహాయం చేసినట్లుగాని భావించి కరుణతో ఉంటాడు జ్ఞాని. అందుకని వాళ్ళు వేరుగా చూడడు జ్ఞాని, కష్టపడే వాళ్ళని ఆ కష్టంలో తాను ఒకటైపోతాడు. లేకపోతే అంతమంది దేశ స్వాతంత్ర్యం కోసం ఫిరంగులకు ఎదురుగా నుంచున్నారండి వాళ్ళు. ఎలా నుంచున్నారు, నేను నాదే అనేది లేదు వాళ్ళకి, అది లేకుండా ఉండడం వల్లే వాళ్ళు అలా నిలబడగలిగారు. అంతటి మనుషులకి ఇప్పుడు అక్కడ తిత్లీ వచ్చింది చూడండి, తుఫాను వచ్చింది, కరువులో తుఫాను వచ్చినప్పుడు ఎంతమంది వెళ్ళి కరుణతో దయతో సేవ చేస్తున్నారు, కాలు కూడా పెట్టలేనిటువంటి పరిస్థితిలో కూడా కొంతమంది వెళతారు అక్కడికి కరుణ వలన, దయ వలన. అది మనిషికి చాలా ముఖ్యం దయ అనేటువంటిది. పాపం అనేటువంటి భావన, అయ్యో పాపం అని కరుణ అట్లా రావాలి. తర్వాత మైత్రః కరుణ కృప, తర్వాత నిర్మమః, మూడు అయిపోయినాయా. మైత్ర అనేటువంటిది రెండోది, కరుణ అనేది మూడు, నాలుగు. ఎందుకు నెంబర్లు చెప్తున్నానంటే రోజు జపం చేసుకొని జపంలాగా ఆచరించడానికి. నాలుగవది నిర్మమః, మమకారం లేకుండా ఉంటాడు జ్ఞాని పరభక్తుడు. పరభక్తుడు అంటే పరాయి వాడి మీద భక్తుడు అని కాదు అర్థం, అక్కడ సుప్రీం డివోటీ అంటే ఆత్మ భగవంతుడు నాకంటే వేరు కాదు, ఆత్మ స్వరూపం నేను, జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇవన్నీ వింటూ ఉంటే ఒక్కొక్కసారి ఇవన్నీ సాధ్యమేనా మనకు అనిపిస్తుంది, అసాధ్యం కాదు బట్ దుస్సాధ్యం. దుస్సాధ్యం అంటే దుఃఖంతో సాధించదగినటువంటివి, ఇంపాసిబుల్ కాదు, అవి అసాధ్యం కాదు ఇంపాసిబుల్ కాదు, కానీ కష్టపడి సాధించదగినటువంటివి ఇవన్నీ, వాటి విలువ తెలుసుకున్నప్పుడు. నిర్మమః, ఏది మమకారం నాది అనే మమకారం లేకుండా ఉండడం. నిర్మమః, సొంతం సొంతం బంధం అంటారు చూసారా, నాది నా ఇల్లు నా పిల్లలు నా వస్తువులు అనేటువంటి సొంతం, మైండ్నెస్, ఈ భావన లేకుండా ఉండడం. దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఇదే కదా ఉండేది మనిషికి పొద్దున లేస్తే, నా ఇల్లు నా ఆస్తి నా డబ్బులు నా శరీరం నా పిల్లలు నా భార్య నా పిల్లలు మా ఆవిడ, మమకారం ఎట్లా అండి పోతుందంటే రెండు విధాలుగా, వేదాంత పరంగా రిలీజియస్ పరంగా రెండు విధాలుగా చూస్తే, మొదట వేదాంత పరంగా చూద్దాం, వేదాంతం క్లాస్ కాబట్టి. మమకారం పెంచుకోవడానికి అసలు దీని మీద దీనికి ఏమిటి అంత విలువ ఇవ్వాలి, ఏ వస్తువు అయినా సరే వేదాంత పరంగా చూస్తే, నేను ఆత్మని, సర్వం ఆత్మమయం, దేని మీద ఎవరు మమకారం పెంచుకోవాలి. నామరూపాలన్నీ మిథ్య అయిపోయినప్పుడు ద్వైతం అంతా మిథ్య. ఈ వారమే ఇట్లా ఉంది, వచ్చే వారం ఎట్లా ఉంటుందో. ద్వైతం నామరూపాలన్నీ మిథ్యే కదండి. ఇప్పుడు మమకారం పెంచుకోవాలంటే రెండో వస్తువు ఉంటే కదా మమకారం పెంచుకోవాలి, నేను నాది అని అనుకోవాలి. అంతా నేనే అయినప్పుడు ఆత్మనైనప్పుడు ఇంకా మమకారానికి తావెక్కడుంది. ఇది ఆత్మ దృష్టితో ఆలోచిస్తే ఈ విధంగా, ఆత్మ అనేటువంటిది నేను అసంగ, నాకు దేనితో సంబంధం లేదు అస్సలు, మమకారం అంటే సంబంధం, సంఘం. ఆత్మనైన నేను దేనితో సంఘం పెట్టుకుంటాను, దేని మీద మమకారం పెట్టుకోగలను? కనుక ఎటువంటి మమకారం ఉండదు. ఇది ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలి. రిలీజియస్ పరంగా చూస్తే ఆ పద్ధతి ఏమిటంటే, అసలు అన్ని భగవంతుడే కదా ఇచ్చాడు నాకు, ఇవన్నీ భగవంతుడివే కదా, అది ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలంతే. ఓనర్షిప్ అనేటువంటిది ప్రాబ్లం, ఓనర్షిప్ అనేటువంటిదే ప్రాబ్లం. సొంతం నాది అన్నప్పుడే మనకు సమస్యలు వస్తాయి, దాని మీద మమకారం పెరుగుతుంది. అసలు ఇవన్నీ భగవంతుడివే, మనం వీటికి ట్రస్టీగా ఉందాం, ఆయన ఇచ్చాడు, మనం అంతకుముందు మన దగ్గర లేవు, కొంతకాలం ఇవి మన దగ్గర ఉంటాయి, ఈ శరీరంతో సహా మమకారాన్ని ఎందుకు పెంచుకోవాలి నేను అని ఈ మామూలుగా మనం దైవాన్ని ఆరాధించే వాళ్ళకి ఎక్కువ ఈ మమకారం ఉండదు, తగ్గుతుంది. ఎందుకంటే అన్ని భగవంతుడే కదా, తనది అని సొంతం అని అనుకోడు. ఆయన వెండి ఇవన్నీ ఆయన ఇచ్చాడు, పిల్లలతో సహా అంతా ఆయన అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం, నాదంటూ ఏం లేదండి అంటాడు. మామూలుగా మెటీరియలిస్టిక్ పర్సన్ అయితే, నేనే సంపాదించాను, నేనే ఇల్లు కట్టాను, నాదే ఇది అంతా, నేనే చేశాను, నేనే పైకి వచ్చాను, నా అంతటా నేను వచ్చాను, స్వయం కృషితో వచ్చాను, అయ్యో అంటాడు. అన్నీ భగవంతుడి వల్ల వచ్చానని అనడు, అప్పుడు మమకారం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి పనిలో కూడా భగవంతుని తలుచుకుంటే మమకారం తగ్గుతుంది. అందుకని ఒక కీర్తనలో అంటారు, దేవాది దేవ శ్రీవాసుదేవ అని ఒక మైసూర్ వాసుదేవాచారి కీర్తన, నే చేసిన పూజాఫలము నా పూర్వజుల పుణ్యఫలము, శ్రీజానకీస ఈ జన్మనిచ్చి నన్ను ధన్యునిగా భువి చేసి తీవి అని పాట, చిన్నప్పుడు పాడేవాళ్ళం. నేను ఈ భూమి మీదకి రావడానికి ఎంత పుణ్యం చేసుకున్నాను, ఓ పరమాత్మ నే చేసిన పూజాఫలం వలన, నా పూర్వజులు నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యం వలన, పూజాఫలము నా పూర్వజుల పుణ్యఫలము, శ్రీ జానకీస ఈ జన్మనిచ్చి, ఈ జన్మ నాకు ఇచ్చావు నువ్వు కనుక నీకే థ్యాంక్స్ అని చెప్పాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. నన్ను ధన్యునిగా భూమి చేసేది, నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చి ధన్యుణ్ణి చేశావు అని చెప్పి భగవంతుడికి అనేక రకాలుగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. దీని మీద మమకారం పెంచుకోకూడదు, అన్ని ఆయనవి. మమకారం పెంచుకున్నామంటే ఏమవుతుందంటే, ఆయన ప్రాపర్టీలో మనం ఎంటర్ అయినట్టే. అసలు గుర్తుపెట్టుకోవాలి మనం, అక్కడ ప్రాపర్టీ ఉంటుంది చూసారా, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్, నో అడ్మిషన్ వితౌట్ పర్మిషన్. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి భగవంతుడికి సంబంధించిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. నాది సొంతం అనేది ఏది లేదు. నువ్వు నాది సొంతం అని అన్నావో నువ్వు భగవంతుడి ప్రాపర్టీలో ఎంటర్ అయినట్లే. ఎంటర్ అయితే ఏమవుతుంది, ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ అంటే ఏమిటి, బాధ, డిసప్పాయింట్మెంట్, దిగులు, చింత అన్నీ వస్తాయి. ఎప్పుడైతే నాది అని అంటావు, శరీరంతో సహా దానికి ఒక శ్లోకం రాస్తారు భర్తృహరి, ఈ శరీరం కూడా నాది కాదు, ఈ పంచభూతాలకి ఆయన థ్యాంక్స్ చెప్తారు. ఆ శ్లోకం కూడా చాలా బాగుంటుంది. ఈ శరీరం మీద తర్వాత వచ్చేది అహంకారం. మమకారం దేనికి వస్తుందంటే అహంకారం వలన వస్తుంది. తర్వాత ఐదవది అహంకారం. మమకారం ఉండకూడదు ఈ శరీరం. నేను అనే అహంకారం వలన మమకారం వస్తుంది. ముందు అహంకారం వస్తుంది, తర్వాత మమకారం వస్తుంది. జ్ఞానికి అహంకారము ఉండదు, మమకారము ఉండదు. ఈ శరీరం మీద, ఈ శరీరం వలన నేను అనేది అహంకారం వచ్చి ఈ శరీరానికి సంబంధించిన వాళ్ల మీద మమకారం వస్తుంది మనకు. ముందు ఈ శరీరం నేను అనే భావన అహంకారం, దీనికి కనెక్టెడ్గా ఉన్నటువంటి మనుషులు కానీ వస్తువులు కానీ వాటి మీద మమకారం. ఈ అహంకారం ఎందుకు వస్తుంది? ఈ శరీరం నేను అనే భావన వలన వస్తుంది. జ్ఞానికి అది ఉండదు, అందువల్ల ఆయనకు అహంకారము ఉండదు. శరీరం మీద అభిమానం ఉండదు, శరీరం మీద ఎటువంటి మమకారము ఉండదు, అందువల్ల దేని మీద మమకారం ఉండదు, అందువల్ల ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు మనం ఏంటంటే అహంకారం పెంచుకుంటాం, మమకారం పెంచుకుని దుఃఖంలో పడుతూ ఉంటాం. ఏమంటారంటే భర్తృహరి ఆ శ్లోకంలో, మాతర్ మేదిని తాత మారుత సఖే, ఆయన ఈ పంచభూతాలని తల్లి తండ్రిగా సంబోధిస్తారు. మాతర్ మేదిని తాత మారుత సఖే, తేజో తేజస్సు బంధోజలహ. ఆయన చివరిలో వైరాగ్య శతకంలో చివరిలో రాస్తారన్నమాట, ఈ భూమి మాత నాకు, ఎందుకంటే ఆవిడే కదా ఈ శరీరాన్ని ఇచ్చింది. మాతర్ మేదిని, మేదిని అంటే భూమి, మాతర్ మేదిని తాత మారుత, మారుత అంటే గాలి, గాలి నా తండ్రి, గాలి ఉన్నది కదా ఈ శరీరంలో. తాత మారుత సఖే తేజస్, నాకు స్నేహితుడు తేజస్, ఆ అగ్నితత్వం. తేజస్సు బంధోజలహ, శరీరంలో జలం ఉన్నది కదా జలతత్వం, సుబంధు నాకు బంధువు లాంటిది. భ్రాతర్ వ్యోమ సమస్త ఏషభు భవతాం, ఈ ఆకాశం అనేది నాకు సోదరుడితో సమానం. శరీరంలో ఆకాశం ఉందా, చోటు ఉందా, చోట్లు ఆక్యుపై చేస్తున్నామా, ఇది నాకు సోదరుడితో సమానం. భ్రాతర్ వ్యోమ సమస్త ఏష భవతాం, మీరందరూ కూడా నాకు తల్లి తండ్రి అన్నయ్య బంధువులు స్నేహితులతో సమానం అన్నారు పంచభూతాలని. అలా సంబోధించి తర్వాత ఏమంటారంటే, తర్వాత భవతాం అంత్య ప్రణామాంజలి, మీ అందరికీ చివరిగా నమస్కారం చేస్తున్నాను అన్నాడు. అంటే ఏమని ఎలా చేస్తున్నారు, యుష్మత్సంగవశోపజాత యుష్మత్సంగవశోపజాత, ఈ యొక్క మీ యొక్క సంఘం వలన నాకు ఎంతో ఈ సమస్త మోహం పోయిందన్నాడు. సమస్త మోహ మహిమ సకృత్ వెంటనే పోయింది, మీరు వలన ఈ శరీరం వచ్చింది, ఈ శరీరం ద్వారా నేను జ్ఞానం పొందాను, జ్ఞానం పొందడం వలన మోహం పోయింది అని చెప్పి ఏమంటున్నారు, లీయే పరబ్రహ్మణి అన్నారు, నేను పరబ్రహ్మంలో లీనమైనాను, మీ అందరికీ చాలా నమస్సుమాంజలి అన్నారు, మీరు ఈ శరీరాన్ని తీసుకోండి. అంటే పంచభూతాలతో చేయబడిన శరీరం, ఈ శరీరం వలన నేను ఈ జ్ఞానాన్ని పొందాను, పరబ్రహ్మలో లీనమైనాను, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ పంచభూతాలకి మీలో నన్ను లీనం చేసుకోండి అని చెప్తారు ఆయన చివరిలో. చూడండి ఎంత గొప్ప జ్ఞాని ఆయన. కనుక ఇక్కడ మనం కూర్చున్నామంటే పంచభూతాల శరీరం ఇది, ఇది దీని మీద మనకు ఎక్కడ హక్కు ఉంది చూశారా? ఇప్పుడు ఇది నీది కాదు, ఇక్కడ ఇందులో ఉన్న నీరు ఆ సమస్త నీరు, ఇక్కడున్న గాలి సమస్త గాలి, ఇక్కడున్నటువంటి శరీరం మట్టి సమస్త భూమికి సంబంధించింది, ఇందులో ఉన్న తేజస్సు సమస్త అగ్నికి సంబంధించినది. ఇంకా నువ్వెక్కడున్నావు ఇప్పుడు చెప్పు. కనుక శరీరం మీద కూడా నేను అనే అహంకారము వద్దు, మమకారము వద్దు. దీనికి సంబంధించిన వాళ్ళందరూ భగవంతుడికి సంబంధించిన వాళ్ళు కనుక వాళ్ల మీద కూడా నా వాళ్ళు అనకు, అంతా భగవంతుడికి సంబంధించిన వాళ్ళు, నేను ఉపయోగించుకుంటున్నాను అంతే, దేన్ని సొంతం చేసుకోవాలని చూడవాలి. ఓన్ ఫ్లాట్ అంటే ఫ్లాట్ అని అర్థం, ప్రతిది మనిషి సొంతం చేసుకోవాలని చూస్తాడు. నాది నాది నాది. పెళ్ళయ్యే వరకు ఎక్కడో ఉంటాడు అతను, ఈ అమ్మాయి ఎక్కడో ఉంటుంది. పెళ్లి కాగానే మూడు ముళ్ళు పడంగానే బాహా ఆ భర్తని నా సొంతం నా సొంతం అని చెప్పి ఎంత పొసెసివ్ నేచర్ వస్తుందో. ఆ తల్లిని కూడా దగ్గరికి రానివ్వదు. ఈ తల్లి కూడా అంతే, పిల్లవాడు నావాడు నావాడని ఎంత పొసెసివో. ఆ అబ్బాయికి భార్య రాగానే పిల్లవాడు మారిపోయినాడు, భార్య వచ్చింది మారిపోయినాడు అంటుంది ఆవిడ. ఇద్దరికి పొసెసివ్ నేచరే, ఇంకా పిల్లలు చెప్పనే అక్కర్లేదు. ఎంత పొసెసివ్ నేచర్ అంటే మనిషికి మహా ప్రమాదకరమైనటువంటిది పొసెసివ్నెస్. ఇది తినేస్తుంది మనిషిని ఆ పొసెసివ్నెస్. చిన్నప్పటి నుంచి పెరుగుతుంది అది మనుషులకి. దాంట్లో నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి? భగవంతుణ్ణి పొసెస్ చేయి. భగవంతుణ్ణి నేను పొసెస్గా పెట్టుకో, అంతేకాని లోకల్ పీపుల్ కాదు, నీ శరీరము కాదు, ఇవన్నీ ఆయనవి అని జ్ఞానికి తెలుసు. అందుకని ఆయనకు అహంకారం ఉండదు, మమకారం ఉండదు. ఎలాగండి అహంకారం మమకారం లేకుండా ఉండేది అది కదా అన్నారు. సరే ఉంటే ఉండు, అప్పుడు నువ్వే బాధపడాలి. అహంకారం మమకారం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి సుఖంగా ఉన్నట్లు దాఖలాలు లేవు ఇంతవరకు. అహంకారం మమకారం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి సుఖంగా ఉన్నట్లు ఇంతవరకు ఎక్కడ దాఖలాలంటే తెలుసా, ఎక్కడ ఇంతవరకు చరిత్రలో లేదండి. అప్పుడు మనం కూడా సుఖం లేకుండానే ఉంటాం. సుఖం ఉండదు వాళ్ళకి, శాంతి ఉండదు. అహంకారం మమకారం ఉన్న వాళ్ళకి సరిగా నిద్ర పట్టదు, తిన్నది అరగదు, వాళ్ళ ముఖంలో సంతోషం ఉండదు. ఈ పొసెసివ్నెస్ అంటారు. అహంకారం మమకారం అంటే ఐనెస్ అండ్ మైన్నెస్, చాలా డేంజరస్. ఐనెస్ అండ్ మైన్నెస్ ఆర్ డేంజరస్ అన్నారు. తర్వాత అహంకారం, తర్వాత సమదుఃఖ సుఖ క్షమి. నిర్మమో నిరహంకార, నిరహంకార అహంకారం లేకుండా ఉంటాడు నిర్మమ జ్ఞాని. సమదుఃఖ సుఖ, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా ఉంటాడు. ఇది మరీ కష్టమండి. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమంగా ఉంటాడు. ఎలా అండి అంటే, ఎలాగంటే సుఖం వస్తే చెప్పక్కర్లేదు బాగానే ఉంటాం, దుఃఖం వచ్చినప్పుడే కదా బాధ. శాస్త్రం చెప్తుంది, మన పెద్దలు చెప్తారు, ఏ దుఃఖం వచ్చినా ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా అది మంచికే. భగవంతుడు ఏది చేసినా మంచికే చేస్తాడు, దానివల్ల నువ్వేదో తెలుసుకుంటావు. బంగారం చూడండి, మెరుపు రావాలంటే ఏం చేస్తారు? బాగా కాలుస్తారు. కాలిస్తే అంతటితో ఊరుకుంటారా? ఆభరణం చేయాలంటే ఏం చేయాలి? దాన్ని సుత్తితో కొడతాడు. మీ మెడలోకి హారం వచ్చింది, చేతులకు గాజులు వచ్చినాయి, అందంగా మంచి డిజైన్, బాగుంది డిజైన్, ఎక్కడ చేయించావన్నాడు. ఆ బంగారం పడినటువంటి కష్టం అంతా ఇందా కాదు. ఏదైనా ఒక మెరుగు రావాలన్నా ఒక రూపు రావాలన్నా దానికి కొంత బాగా అది అగ్నిలో కష్టంలో పడాలి. అదేవిధంగా మనం కూడా అంతే, బాగా కష్టాలు దుఃఖాలు అనుభవించినప్పుడే మనిషిలో ఉన్నటువంటి సంస్కారం, దాన్ని ఏమంటారు, సంస్కరింపబడడం, రిఫైన్మెంట్, ఆ రిఫైన్మెంట్ వస్తుంది మనకు కూడా. కనుక కష్టాలు వచ్చిన వాళ్ళు త్వరగా రిఫైన్ అవుతారు. మనమేమో కష్టాలు వద్దు వద్దు అని చెప్పి నెట్టినప్పుడు అవి రాకుండా ఉంటాయా? మన ప్రారంభ కర్మ ప్రకారం వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ ఇచ్చినటువంటి ఈ యొక్క కష్టాన్ని ఇప్పుడు భగవంతుడు ఏదో దానికి ఇచ్చాడు, ఏదో కారణం ఉంది దానికి, దానివల్ల నేను ఏదో నేర్చుకొని ఎదిగి సంస్కారవంతుడిని అవుతాను, అందువల్ల ఇది కష్టమే కాదు నాకు అని ఆ కష్టంలో కూడా ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. కొంతమంది జన్మంతా నేర్చుకోరు, కొంతమంది అయితే ఆ కష్టాల వలన త్వరగా పాఠం నేర్చుకుంటారు. ఆహా, ఈ కష్టం రాకపోతే నాకు ఈ విషయం తెలిసేదే కాదు కదా, పర్వాలే కష్టం కష్టమే కాదు అని అనుకునేవాడే నిజమైనటువంటి మెచ్యూర్ పర్సన్, సంస్కారవంతుడు. అందువల్ల జ్ఞాని ఎప్పుడు కూడా దుఃఖం వచ్చినా కూడా ఇదంతా పరమాత్మ లీల, ఈ సృష్టిలో ఇది సహజం, అన్నీ మంచికే జరుగుతాయి అని అనుకోవాలట. ఎంత కష్టం చూశారా, మనకిష్టమైనది, మనకు చాలా ఇష్టమైనది దూరం అయితే దుఃఖం వస్తుందా రాదా? అప్పుడు కూడా భగవంతుడు ఏదో మంచికే చేశాడు అనుకోవాలట, ఎంత కష్టం. మరి భగవంతుడు మీద ప్రేమ ఉంటే అనుకోవాలి, లేకపోతే ఆయన నిందిస్తాం. ఏమిటయ్యా ఇట్లా చేశావు, నేను ఎంత పూజించానని చెప్పి ఆయన నిందిస్తాం. భక్తుడు నిందించడు. ఇది రిలీజియస్ పరంగా చూస్తే ఈ సమదుఖాన్ని తట్టుకోవడానికి. వేదాంత పరంగా చూస్తే దుఃఖపడేవాడెవరు, దుఃఖం ఏమిటి, ప్రమేయం ఆత్మ, ప్రమాద ఆత్మ, దుఃఖపడేవాడు లేడు, దుఃఖపడటానికి కారణమైన వస్తువు ద్వైత వస్తువే లేదు, ఎక్కడుంది దుఃఖం అసలు? కనుక దుఃఖం లేదు కదా ఇప్పుడు. మరి సుఖం, ఆత్మసుఖమే అంతటా కనపడుతున్నది, కనుక బయట నుంచి సుఖం ఎక్కడా లేదు, ఆత్మసుఖమే ప్రతిఫలిస్తున్నది. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే గంటల తరబడి మాట్లాడచ్చు ఒక్కొక్క విషయాన్ని. ఏదో పూర్తి చేయాలి కనుక త్వర త్వరగా చెప్పుకోవాల్సి వస్తుంది, అంటే కూర్చోవాలి కదా, లేకపోతే చాలాసేపు. వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.